ఈ యొక్క ఉదయకాలంలో మనందరితో మాట్లాడినట్లుగా మరి పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించి సజీవులుగా మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మలను తోడుకుని వచ్చి ఈ వేకుశామనే నీ పాదసన్నిధిలో కూడి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచి నీ వాక్యాన్ని ధ్యానించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నీ ప్రేమను బట్టి అయా ఇదిగో చిన్న సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చి ఆన్లైన్లో నిన్ను ఆరాధించడానికి నీవిచ్చి నీ మహాకృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతటిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగోనైనా వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తుంటుండగా నేను వచ్చివాడను, మర్చివాడను, నేను నిస్సహాయం, నేను ఒప్పుకుంటూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నాలో ఏమీ లేదు ప్రభువా. నాయనా, నీ ఆత్మచేత నన్ను బలపరచండి. నీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకుని ప్రభువా, ఇదిగో నీ బోరగా నన్ను వాడుకొని కుడి వచ్చిన మా ప్రియులందరితో నాతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు శ్రేష్టమైనవి. నీ మాటలు జుంటి తేనె దారల కంటే మధురమైనవి. నీ మాటలు అగ్ని వంటివి. నీ మాటలు బండను బ్రద్దలు చేయ శక్తి వంటివి. ప్రభువా, అట్టి నీ శ్రేష్టమైన మాటల ద్వారా ఈ ఉదయకాలంలో మా అందరితో మీరు మాట్లాడమని, విత్తబడిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మా ఆత్మీయ జీవితాలకు అభివృద్ధిని కలగచేసి మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 3:14 నుంచి 22 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే లవొదికియా సంఘము మనకి కనబడుతూ ఉంది. దేవాది దేవుడైన యేసు ప్రభువారు మరి 7 సంఘాలతో మరి మాట్లాడుతూ ఆ భక్తుడైన యోహాను గారికి ఆ దర్శనాన్ని, ఆ యొక్క ప్రత్యక్షతను కనబరుస్తూ ఆ యోహాను గారితో మాట్లాడుతూ ఉన్న మాటలను ఉదయ కాలంలో మనం చదువుకున్నాం. ఆ లవొదికియా సంఘము గురించి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సంఘము ఏ పరిస్థితుల్లో ఉంది అని మనం గమనించుకున్నట్లయితే ఈ సంఘము మరి నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘముగా ఉన్నది అని దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాన్ని మరి ఆ సంఘంలో మనం గమనించినట్లయితే ఆ 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు ప్రతి సంఘాన్ని ప్రశంసిస్తూ ప్రతి సంఘంలో ఉన్న లోపాలను ఎత్తుచూపుతూ ప్రతి సంఘంతో నువ్వు మారు మనసు పొందాలి అని చెబుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అదేవిధంగా ఈ లవొదికియా సంఘాన్ని కూడా మనం గమనించినట్లయితే లవొదికియా సంఘానికి కూడా మారు మనసు పొందమని చెబుతూ ఉన్నాడు. కానీ ఆ సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అని మనం గమనిస్తే అది నులివెచ్చని స్థితిలో ఉన్నది అని కనబడుతూ ఉంది. అయితే ఈ సంఘాన్ని దేవుడు ఏమన్నా ప్రశంసిస్తున్నాడా, ఈ సంఘంలో ఏమైనా మంచి కార్యాలు ఉన్నాయా అని మనం గమనించినట్లయితే ఆ సంఘంలో బట్టి దేవుడు ఏమాత్రం కూడా ప్రశంస చేయట్లేదు. ఆ సంఘంలో మరి ఆ సంఘము కలిగి ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణాలు కూడా ఏమీ లేనట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. అయితే మనం గమనించినట్లయితే ఈ సంఘం మీద దేవుడు తప్పును మోపుతూ ఉన్నాడు. ఏం మోపుతూ ఉన్నాడో ఒకసారి గమనిద్దాం. 15:16 మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నెంబర్ 1, ఒకటి ఆ యొక్క సంఘం ఎలా ఉంది అంటే నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు అని అంటూ ఉన్నాడు. ఏంటంట, ఆ సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్నది అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సంఘాన్ని నేను ఆ ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను అని అంటూ ఉన్నాడు. 17వ వచనాన్ని గమనించినట్లయితే నీవు దౌర్భాగ్యుడవు అని అంటూ ఉన్నాడు. 2వది, నీవు దిక్కుమాలిన వాడవు అంటూ ఉన్నాడు. మూడవది నువ్వు దరిద్రుడవు అంటున్నాడు, నాలుగవది నువ్వు వృద్ధివాడవు అంటున్నాడు, ఐదవది దిగంబరుడు అయి ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఆ యొక్క సంఘములో ఉన్న ఆ యొక్క ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న ఆ సంఘములో ఆ యొక్క సంఘము కలిగిన ఆ గుణలక్షణాలు, ఆ తప్పుడు గుణలక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ యొక్క గుణలక్షణాలను బట్టి ఆ సంఘం మీద నేరాన్ని మోపుతూ ఉన్నట్లుగా దేవుడు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడ, ఒకసారి గమనించినట్లయితే నులివెచ్చని స్థితిలో ఉన్న ఈ సంఘాన్ని మనము మరి గమనించినట్లయితే ఈనాటి క్రైస్తవ సంఘానికి, ఈనాటి క్రైస్తవ సంఘాలకు సాదృశ్యంగా లవోదికీయ సంఘము ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాను అని అంటే, అక్కడ మరి ఆ సంఘము దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉంటూ ఉన్నది అని మనం గమనిస్తే, దేవుణ్ణి ఎరిగిన స్థితిలోనే ఉంది, అంటే మారు మనసు పొందిన సంఘముగానే ఉన్నది. ఆ అలా అలా అని ఉజ్జీవించబడిన సంఘంగా ఉందా అని అంటే, ఉజ్జీవించబడిన సంఘముగా లేదు. ఎందుకంటే మారు మనసు పొంది ఉజ్జీవించబడిన సంఘంగా ఉన్నది, అంటే మారు మనసు పొంది మళ్లీ లోకానుసారంగా జీవిస్తున్న సంఘముగా ఈ లవోదికీయ సంఘం ఉంది, అంటే మళ్లీ పాపం వైపు తిరిగిన సంఘముగా ఈ యొక్క లవోదికీయ సంఘములో ఉన్న విశ్వాసులు ఉన్నారు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎలాంటి స్థితిలో ఉన్నావు, నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. అంటే అటు దేవుడు కాదు, ఇటు లోకము కాదు, నిలువెచ్చని స్థితి అంటే మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వ్యక్తిగా ఉన్నట్లుగా, మందిరములో నుంచి అంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క సంఘము మళ్లీ లోకస్తులతో కలిసి లోకస్తుల వలె జీవించేటట్లుగా ఉన్నట్లుగా ఈ యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు ఉన్నారు అని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదే పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ రాత్రి మనం గమనించాలి. ఎందుకంటే ఈనాటి సంఘాలలో క్రైస్తవుల యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే, చాలా మంది యేసు ప్రభువునందు విశ్వాసముంచి మారు మనసు పొందిన వారిగా, బాప్తిజాలు పొందిన వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలా భక్తి పరులుగానే కనబడుతూ ఉన్నారు, చాలా విశ్వాసులుగానే కనబడుతూ ఉన్నారు. కానీ మళ్లీ లోకంలోనికి వచ్చినప్పుడు వారు లోకస్తుల వలె ఆరు దినాలు లోకస్తుల వలె లోకపు క్రియలను కలిగి జీవించే వారిగా ఉంటూ ఉన్నారు అని మనం గమనించాలి. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నానంటే, సంఘాలలో ఉన్న విశ్వాసులలో దేవుని యొక్క భయము లేని స్థితిలోనికి వెళ్లిపోయినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. విశ్వాసులు కనబడ్డప్పుడు, సేవకులు కనబడ్డప్పుడు వారు విశ్వాసులుగా వారి యొక్క ప్రవర్తనని కనబరుచుకోవడానికి ఇష్టపడేవారిగా ఉంటూ ఉన్నారు. వారి యొక్క జీవిత విధానాన్ని మేము చాలా ఆత్మీయులము, చాలా విశ్వాసులము అని వారు కనబరుచుకునేటట్లుగా వారు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారు క్రియలను కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే సంఘమును విడిచి, ఆత్మీయులను విడిచి లోకంలోనికి వెళ్తూ ఉన్నారో, మళ్లీ లోకస్తుల వలె వారు విడిచిపెట్టిన ఆ క్రియలను కలిగి ఆ ప్రవర్తనతోనే వారి జీవితాన్ని కొనసాగించేవారిగా ఉంటూ ఉన్నారు అని గమనించాలి. చాలా మంది అలాంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ఈ రాత్రి దేవుడు అంటూ ఉన్నారు, నీవు నేను అలాంటి స్థితిలో ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నువ్వు వెచ్చగా ఉండాలి, లేకపోతే దేవుణ్ణి ఎరుగని బిడ్డగా చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే ఏమైతుంది అనంటే, దేవుడు ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తిని త్రోసివేస్తాడట. దేవుడు ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న ఆ విశ్వాసిని, ఆ సంఘాన్ని ఆయన సన్నిధికి ఆహ్వానించలేని స్థితిలో ఉంటాడు. ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోలేని స్థితిలో ఉంటారు. ఆయన కూర్చునే ఆ సింహాసనం మీద వారిని కూర్చుండబెట్టలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఆ యోగ్యతను కోల్పోయే వారిగా ఉంటారు, కాబట్టి ఆ అర్హతను కోల్పోయే వారిగా ఉంటారు. కానీ కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని వారు పొందుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, ఆ సంఘము మారు మనసు పొందాలి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనము దేవుని ఈ ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన విశ్వాస జీవితము ఎలా ఉంది, మన భక్తి జీవితము ఎలా ఉన్నది అని మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండకపోతే మనల్ని మనం మోసపరుచుకునే వారిగా ఉంటాం, మనల్ని మనం నష్టపరుచుకునే వారిగా ఉంటాం. మనము ఒక దినమున దేవుని స్వరమును వినలేని పరిస్థితిలో ఉంటాం. ఒకవేళ దేవుని స్వరం విన్నా ఆయన ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటాం. ఒకవేళ దేవుడు ఆయనతో పాటుగా ఆయన సన్నిధికి తీసుకుని వెళ్లి ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టాలని ఆయన ఆశపడినా ఆ యోగ్యత కలిగిన బిడ్డలుగా మనం ఉండకపోవడాన్ని బట్టి ఆయన మనం విడిచిపెట్టవలసిన పరిస్థితి ఒకవేళ వస్తూ ఉందేమో అని మనం పరిశీలన చేసుకుని మన భక్తి జీవితాన్ని భయముతో కొనసాగించకపోతే మనము ఒక రోజున నష్టపోవలసిన పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంది అని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క లవొదికయ పట్టణము ఒకసారి మనం చరిత్రలోకి వెళితే ఈ లవొదికయ పట్టణం గురించి చిన్న మాట నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లవొదికయ పట్టణములో మరి ఆ యొక్క వ్యాపారము మంచి వ్యాపారము జరిగేదిగా ఉంటూ ఉంది. ఈ యొక్క వ్యాపారము అనగా గొర్రెల యొక్క బొచ్చు ఆతో ఆ యొక్క వస్త్రాలను నేచి ఆ వస్త్రాలను అమ్మేవారిగా ఉంటారు అని మరి చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ లవొదికయ పట్టణము వ్యాపార ముఖ్య వ్యాపార కేంద్రంగా ఉన్నట్లుగా మనం గమనించాలి. వస్త్రాలను ఎక్కువగా రకరకాలైన వస్త్రాలను ఉత్పత్తి చేసే వ్యాపార కేంద్రంగా ఈ యొక్క లవొదికయ సంఘము ఉన్నట్లుగా మనం గమనించాలి. అయితే ఇంత ఆ ధన సమృద్ధి కలిగిన వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ లవొదికయ పట్టణము ఈ లవొదికయ సంఘము మరి ఆధ్యాత్మికమైన అంధకార స్థితిలో ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు దిగంబురులుగా ఉన్నారు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే ఆధ్యాత్మికమైన వస్త్రాలను వారు కలిగిన స్థితిలో లేనట్లుగా ఈ యొక్క దేవుడు మరి ఆ యొక్క సంఘముతో మాట్లాడుతున్నాడు. అంటే వారు ఎంత ధన సమృద్ధిని కలిగినా ఎంత ఆ మరి లోకములో వారు గొప్పవారిగా ఉన్నా ఎంత గొప్ప వ్యాపారం చేస్తూ ఉన్నా దేవుణ్ణి కలిగిన బిడలుగా దేవుడిచ్చే ఆ ఆధ్యాత్మికమైన వస్త్రాలను ధరించుకున్న బిడలుగా వీరు లేరు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ సంఘములో మరి ఉజ్జీవం లేరు. అంటే ఈ సంఘము మారు మనసు పొందిన స్థితిలో ఉన్నామని చెప్పుకున్నట్లుగా ఉంటున్నారు. కానీ ఈ సంఘము ఎలాంటి స్థితిలో ఉంది, నులివెచ్చని స్థితిలో ఉన్నది అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే చల్లగా ఉండు అనంటే నువ్వు దేవుణ్ణి ఎరగని బిడ్డగా ఉన్నా పర్లేదు కానీ నువ్వు మరి నులివెచ్చని స్థితిలో ఉండకూడదు అని అంటూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలి, నువ్వు వెచ్చగా ఉంటే నువ్వు ఆ దేవుణ్ణి కలిగిన బిడ్డగా ఉంటే దాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నులివెచ్చని స్థితి దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం గమనించినట్లయితే నులివెచ్చని స్థితి మరి ఒక యుద్ధంలో శత్రువులు అటు ఇటు శత్రువులు నిలబడి పోరాడుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఒక వ్యక్తి లేచి ఆ యొక్క శత్రువులకు అటు ఇటు మధ్యలో వచ్చి ఒక సైనికుడు వచ్చి మధ్యలో నిలబడితే ఆ యొక్క సైనికునికి ఇరు సైన్యాల నుంచి ప్రమాదము పొంచి ఉంటుంది. ఎవరు చంపుతారో, తనవారు చంపుతారో తెలియదు, శత్రువులు చంపుతారో తెలియదు. ఈ వ్యక్తి మధ్యలో ఉండడాన్ని బట్టి వారి ఎవరి ఆయుధానికైనా ఆ యొక్క వ్యక్తి చనిపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నులివెచ్చని స్థితి ఆ యొక్క స్థితికి కారణంగా ఉంది. అత్యంత ప్రమాదకరమైన స్థితి, ఆధ్యాత్మికంగా మరి ఆ యొక్క చచ్చిపోయే స్థితిలో, అంటే ఎటు నుంచి ప్రమాదము పొంచి ఉంటుందో ఎరుగని స్థితిలో ఉన్న సంఘముగా ఈ లవొదికయ సంఘము ఉన్నట్లుగా మనం గమనించాలి. ఈ రాత్రి మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనం నిలబడ్డాం, ఏ స్థలములో మనం నిలబడ్డాం అనేది మనం గమనించుకోకపోతే మనకే ప్రమాదం. ఎటు నుంచి మనకు ప్రమాదం పొంచి ఉంటుందో మనకు అర్థం కాదు. లోకంతో కలిసిపోయి ఉన్నామా, ఒకవేళ లోకంతో మనం జీవించి ఉంటాం, కానీ దేవునితో కలిసి ఉన్నామా? విశ్వాసులతో దేవునితో కలిసి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉంటాం. కానీ ఇటు లోకము కాదు, ఇటు దేవుడు కాదు, మధ్యస్థంగా నిలబడి ఉన్నాడు. ఇటు సాతాను నుంచి, ఇటు దేవుడి నుంచి ప్రమాదము పొంచి ఉన్న స్థితిలో ఈ లవొదికీయ సంఘములో ఉన్న విశ్వాసులు ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకోవచ్చు, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఇంకో ఒకని తునీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్న మాట ఏంటి అంటే, ఆయన అంటున్నాడు ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఎవరినైనా ఒక్కరినే సేవించాలి. ఎవరైనా సిరిని కాని దేవుని కాని కలిగి ఉండాలి. రెండింటిని నేను కలిగి ఉంటానంటే అది ఆ వ్యక్తికి ప్రమాదమే. ఎందుకంటే ఆ వ్యక్తి నులివెచ్చని స్థితిలోనికి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, ఎవరినైనా ఒకరినే సేవించాలి. నీకు ధనమా? ధనం మీదే దృష్టి ఉంచు. లేదు దేవుడా అంటే దేవుని మీద నువ్వు దృష్టి కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి ఆలోచించేద్దాం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో. మరి నులివెచ్చగా ఉన్నామా, చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా? ఒకసారి మనం గమనించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారు అంటే దేవాది దేవుడే చెప్తూ ఉన్నాడు. ఎలా చెప్తూ ఉన్నాడు, ఆయన ఎలా తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు అని మనం గమనిస్తే, ఆ 14వ వచనంలో ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు అని అంటూ ఉన్నాడు. అంటే దేవుడు తను తాను ఎలా ఉన్నాడో పరిచయం చేసుకుంటూ, ఏ స్థితిని కలిగి ఉన్నాడో పరిచయం చేసుకుంటూ, నేను ఈ స్థితి కలిగిన వాడను, నేను ఆమెనను వాడను, మరి నేను నమ్మకమైన సత్యసాక్షిని, నేను మరి ఆ దేవుని దృష్టికి ఆధీనుడై ఉన్నవాడను, కాబట్టి నేనే సెలవిస్తున్నాను ఈ లవొదికీయలో ఉన్న సంఘము ఎలాంటి స్థితిలో ఉంది అనంటే నులివెచ్చని స్థితిలో ఉంది, ఇద్దరు యజమానులను కావాలని కోరుకుంటున్న స్థితిలో ఉంది అన్నట్లుగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి అదే ఈ ఉదయ కాలంలో మనము దేవుని మాటలు వింటూ ఉన్న మనము ఒకసారి పరిశీలన చేసుకున్నాం మన విశ్వాస స్థితి ఏ స్థితిలో ఉంది, మన విశ్వాస జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం ఏ స్థితిలో ఉంది. ఇద్దరు యజమానులు కావాలని కోరుకుంటూ ఉన్నామా? ధనము దేవుడు కావాలని మనం కోరుకుంటున్నామా? లేక మరి దేవుణ్ణి సేవించే బిడలగానే మనం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, 21వ వచనం 10వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు ప్రభు యొక్క పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా కాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా అని అంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి గమనిద్దాం, ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ప్రభువు బల్లలోనిది, ప్రభు పాత్రలోని, దయ్యముల పాత్రలోనిది మనము తాగేవారిగా ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలి? ఏదైనా ఒకే పాత్రలోనిది మనం తాగేవారిగా ఉండాలి తప్ప, మరి ప్రభు పాత్రలోని కావాలి, దెయ్యముల పాత్రలోనిది అంటే లోకమ్మ కావాలి, లోకపు క్రియలు చేసేవారిగా మేము ఉండాలి, అదే విధంగా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి అని రెండు స్వభావాలు కలిగిన మరి ఆ యొక్క మనసు, ఆ యొక్క గుణము కలిగి మనం జీవించే వారిగా ఉండడానికి దేవుడు ఏమాత్రము ఇష్టపడట్లేదు అని మనం ఇక్కడ గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను గమనిద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్నాడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. అతడు ఎవరిని గద్దింపక, ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగపలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అతి మనసుడు దిమనుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏంటట, ఎవడైతే జ్ఞానము కావాలని కోరుకుంటాడో వాడు సందేహింపక దేవుణ్ణి అడిగితే దేవుడు వాణ్ణి గద్దింపక ఆ యొక్క జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాను అని అంటూ ఉన్నాడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉంటాడు. అతి మనసు కలిగిన వాడు దిమనసు కలిగిన వాడిగా ఉంటాడట. అంటే నీవు నేను కోరుకుంటే దేవుణ్ణి కోరుకోవాలి, స్నేహం చేస్తే దేవునితో స్నేహం చేయాలి, వెళితే మనం దేవుని మార్గంలోనే వెళ్ళాలి. ఒకవేళ లోకంతో కలిసిపోతే లోక స్నేహితులతో లోకంతో లోకపు పాపంతో జీవించేవాడిగానే ఉండాలి తప్ప, ఒకవేళ నీవు ఇటు లోకము ఇటు దేవుడు రెండూ కావాలి అనే ద్విమనసు కలిగిన మనుషుడిగా ఒకవేళ మనం జీవిస్తే మనం దేవుని దగ్గర నుంచి ఏమైతే ఆశిస్తామో ఏమైతే కోరుకుంటామో దానిని మనం పొందుకోలేమని గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కాబట్టి విశ్వాసముతో మనము నమ్మకంతో దేవుణ్ణి మనం ఏమి అడుగుతున్నామో అది మనకి దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మనం పొందుకునే ఆ స్థితిని కలిగి ఉండాలి. ఆయన ఇచ్చేదాన్ని మనం పొందుకునే స్థితిలో మనం ఉండకపోతే మనము ద్విమనస్సు కలిగిన వారంగా ఉంటాం. మనము మరి దేవుణ్ణి సిరిని రెండింటిని కోరుకునే వారిగా ఉంటాం. మనము ప్రభు బలలోనిది దెయ్యముల బలలోనిది కూడా మనం పొందుకోవాలని ఆశపడి పరిగెత్తేవారిగా ఉంటాం. దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి ద్విమనస్సు కలిగిన వారిగా మీరు ఉంటే ఒక రోజున నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంఘమును సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సోదరుడా, ఆధ్యాత్మిక జీవితంలో మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. చల్లగా అంటే ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే మారు మనసు లేని స్థితి. మారు మనసు లేకుండా మరి మనము ఏ మేలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము. ఆ మారు మనసు లేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఏదైనా ఒక రోజున దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని తెరిచినప్పుడు నేను పాపినని గ్రహించి ఆ వాక్యము చేత ఆ వ్యక్తి పట్టబడి ఆయన యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగే పరిస్థితి ఆ వ్యక్తికి కలుగుతుంది. అయితే మారు మనసు పొందానని చెప్పుకుంటూ లోకముతో కలిసి జీవించే ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎంత వాక్యం చెప్పినా తను నేను ఆల్రెడీ మారు మనసు పొందాను, నేను ఆల్రెడీ ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నాను, నేను వెచ్చగానే ఉన్నానని ఆ భ్రమలో ఆ మోసంలో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనలో ఏమాత్రము జీవం ఉండదు, ఏమాత్రమో ఉజ్జీవం ఉండదు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ మారు మనసు లేని ఈ వ్యక్తి వలన దేవుని నామానికి కలిగే అవమానం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని ఎరగిన వాడుగా ఉంటాడు, ఆ వ్యక్తి లోకస్తుడిగా ఉంటాడు, ఆ వ్యక్తి అన్య దేవతలను ఆరాధించే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఆయన దేవుని నామానికి ఆ వ్యక్తి వలన ఏమాత్రమో కూడా అవమానం కలిగేదిగా ఉండదు. ఎవరైతే మారు మనసు పొందామని చెప్పుకుంటూ దేవుని యొక్క ఆధ్యాత్మికమైన అభిషేకమును పొందుకొని దేవునితో కలిసి నడవని వ్యక్తిగా ఉంటాడో ఆ వ్యక్తి వలన
దేవుని నామానికి అవమానము కలిగేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు తెల్లగానైనా ఉండినా మేలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రెండవదిగా నువ్వు వెచ్చగానైనా ఉండినా మేలు అంటున్నాడు. వెచ్చగా అని మనం గమనించినట్లయితే వెచ్చగా అంటే ఆ ఉజ్జీవించబడిన స్థితి, అది ధన్యకరమైన స్థితి. అంటే ఒక విశ్వాసి ఎప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము చేత అనుదినము ఉజ్జీవించబడుతూ ఉండాలి. అనుదినము దేవుని ఆత్మ చేత రేపబడుతూ ఉండాలి. అనుదినము దేవుని కొరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించే బిడగా, దేవుని నామాన్ని మహిమపరిచే బిడగా, దేవుని యొక్క వెలుగును కలిగిన బిడగా, దేవుని యొక్క గుణ లక్షణాలను ప్రచురము చేసే బిడగా ఆ వ్యక్తి జీవించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఉజ్జీవించబడిన వాడిగా ఉంటాడు. అందుకని దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తిని వెచ్చగా ఉన్న వ్యక్తి అని అంటూ ఉన్నాడు. నువ్వు వెచ్చగా ఉంటే, ఉజ్జీవించబడిన వ్యక్తిగా ఉంటే దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుతుంది నిన్ను బట్టి నన్ను బట్టి. కాబట్టి ఆ వ్యక్తి నిత్య నాశనానికి ఏ మాత్రము కూడా ఆ వ్యక్తికి అవకాశం ఉండదు. దేవుని యొక్క ఆ సింహాసనాన్ని, దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకోగలిగిన వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఆ దేవుడు అంతగా ఇష్టపడే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి నీవు నేను ఇవదే కాలంలో దేవుని మాటలు వింటున్నాం కదా, ప్రతి దినము దేవుని మాటలు వింటున్నాం. ఉదయము మధ్యాహ్నము సాయంకాలం దేవుని మాటలు వింటున్నాం. మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో మనం పరిశీలించుకునే వారిగా ఉండకపోతే ఒక దినాన మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి ఎలా ఉందో మనం పరిశీలన చేసుకుని సరి చేసుకునే వారిగా ఉండకపోతే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండకపోతే, దేవుని ఆత్మచేత ఉజ్జీవించబడిన బిడ్డలుగా ఉండకపోతే, దేవుని కొరకు పరిగెత్తే బిడ్డలుగా ఉండకపోతే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండకపోతే, ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తే బిడ్డలుగా మనం ఉండకపోతే, ఒక రోజున దేవుడిచ్చే ఆ బహుమానాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది అని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ నులివెచ్చని స్థితిని మనం గమనించినట్లయితే దేవుడు లేఖనాల్లో ఆ నులివెచ్చని స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి గమనిద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనిద్దాం. ఈ నులివెచ్చని స్థితి ఎలాంటి స్థితి అని అంటే వాంతి కలిగించే స్థితి అని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఎందుకు అనంటే ఆ వ్యక్తి లోకాశలతో వారికి నచ్చినట్లుగా జీవిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రసంగాలు చేస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ప్రార్థనలు చేస్తూ, సాక్ష్యాలు చెప్తూ, పెద్దలుగా చలామణి అయ్యేవారిగా, మంచి విశ్వాసులు, మంచి భక్తిపరులమని మరి చలామణి అయ్యేవారిగా సంఘాలలో వారు ఉంటూ ఉంటారు. ఇది ఈ స్థితి భయంకరమైన ప్రమాదకరమైన స్థితి. ఈ వ్యక్తుల వలన సంఘానికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సంఘాలు వీరి ద్వారా ఉజ్జీవింపబడే పరిస్థితి ఏమాత్రమూ ఉండదు. ఎందుకంటే వీరు ఇటు లోకము ఇటు దేవుడు అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి వీరి వలన కలిగే ప్రయోజనము ఏమీ ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? అన్యజనులను బట్ట కాదు, దేవుణ్ణి ఎరుగని వారిని బట్ట కాదు, చల్లగా ఉన్న వారిని బట్ట కాదు, మరి ఆధ్యాత్మికంగా మరి వెచ్చగా ఉజ్జీవించబడిన స్థితిలో ఉన్న వారిని బట్ట కాదు, మరి ఎవరిని బట్టి? ఇటు దేవుడు ఇటు లోకము రెండూ కావాలని కోరుకుంటూ నులివెచ్చని స్థితిలో జీవిస్తున్న వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఇది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూచింపబడుచున్నది అని అంటూ ఉన్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఒకవేళ దేవుని నామము మరి అన్యజనుల ఎదుట దూచింపబడే స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉదయ కాలంలో మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయ కాలంలో మన యొక్క స్థితి ఎలా ఉందో మనం గమనించుకుందాం. మన యొక్క భక్తి జీవితం ఎలా ఉందో మనం ఒకసారి గమనించుకుందాం. ఈ యొక్క ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము సరి చేసుకునే స్థితిలో లేకపోతే, మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగుదిద్దుకునే స్థితిలో లేకపోతే, మనము ఉజ్జీవించబడిన స్థితిలో మనం లేకపోతే దేవుడు ఒక రోజున ఉమ్మివేసే పరిస్థితి వస్తూ ఉంది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు ఇవదే కాలంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటలు వింటున్న నీవు నేను మనము మన ఆధ్యాత్మిక స్థితిని మనం పరిశీలన చేసుకున్నామని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట మనం గమనించినట్లయితే ఈ సంఘంలో మరి ఎలాంటి తప్పులు దేవుడు మోపుతున్నాడో ఒక్కొక్క దాని గురించి త్వర త్వరగా మరి చూసుకుని ఒక మరి 3-4 వాక్యాలను చూపించుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. ఒకటి, నీవు దౌర్భాగ్యుడు అంటూ ఉన్నాడు. అంటే ఈ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్న మాట ఈ నీవు దౌర్భాగ్యుడు అంటున్నాడు. అదే మాట నిన్ను నన్ను అన్నట్లుగా ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గమనించుకుంటే తప్పకుండా మనం సరి చేసుకోవడానికి మనము దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మనం ఇష్టపడే వారిగా ఉంటాము అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 22వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 22వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కాగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్లు తను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఏంటట ఈ దౌర్భాగ్యుడు అనే స్థితి, ఈ లవొదికీయ సంఘ పరిస్థితి ఎలా ఉన్నదంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే కుక్క తనకిష్టమైన ఆహారాన్ని తిని వ్యక్తమయ్యేదాకా తిని ఆ కుక్క మళ్ళీ అది వాంతి చేసుకుంటదట. ఆ వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాంతి చేసిన దాన్నే తిరిగి ఆ కుక్క తినటానికి ఇష్టపడుతూ ఉంది అని అంటూ ఉన్నాడు. అయితే ఈ రోజున నేను మారు మనసు పొందాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలని, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను, నేను లోకంతో నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ మళ్ళీ ఏ పాపాన్నైతే విడిచిపెట్టామో, ఏ అపవిత్రతనైతే మన నుంచి తొలగించుకోవడానికి ఇష్టపడ్డామో, ఏ యొక్క దౌర్భాగ్యం స్థితిలో నుంచి మనం విడిపించబడ్డామో, మారు మనసు పొందామో, అదే రోత జీవితాన్ని, అదే విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మనం చేయడానికి ఆ రొచ్చు కలిగిన జీవితంలోకే మళ్ళీ విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారట. లవొదికీయ సంఘం ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. లవొదికీయ సంఘం ఆ నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు అని అంటూ ఉన్నాడు. ఈ రోజున ఆ దౌర్భాగ్యం స్థితి మనలో ఉంటే మనం ఆ పాపాన్ని ఒప్పుకుందాం, ఆ యొక్క భయంకరమైన ఆ రాత జీవితాన్ని మనం విడిచిపెడదాం, ఆ భయంకరమైన పాప జీవితాన్ని మనం విడిచిపెడదాం. అయ్యో నేను ఆధ్యాత్మికంగా దిగజారిపోయాను, నేను విశ్వాసములో సన్నగిలిపోయాను, దేవుని సహవాసానికి నేను దూరం అయిపోయాను, ఇదిగో నేను మరి ఒక వేషధారిగా ఒక మోసకారిగా ఒకవేళ నేను ఉన్నానేమో, దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు అని ఆ గ్రహింపు కలిగి మనము తిరిగి మారు మనసు పొంది దేవుని ఆత్మ చేత ఉజ్జీవించబడిన స్థితిలోనికి మనం వద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆ స్థితిలో ఉండడానికి వీలు లేదు అని అంటున్నాడు. ఆ తర్వాత బ్రతుకును మళ్ళీ కలిగి జీవించడానికి వీలు లేదు అంటూ ఉన్నాడు. అందుకనే పందిని గురించి కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కడగబడిన పంది బురదలో దొరలుటకు మళ్ళీ మళ్ళినట్లు, అంటే కడగబడిన అంటే స్నానం చేయించిన పంది చక్కగా ఆ యొక్క వస్త్రాలు ధరించి దానికి వేసి దానికి చక్కగా సెంట్ పూసి దాన్ని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ పంది ఎక్కడికి వెళ్తుంది? దాని యొక్క నివాసం ఎక్కడా? దాని యొక్క ఆనందం ఎక్కడా? మళ్ళీ ఆ బురదలోనికే వెళ్తుంది. అయ్యో నా యజమానుడు నన్ను శుభ్రంగా కడిగాడు, నన్ను పరిశుద్ధంగా మార్చాడు, నాకు చక్కటి వస్త్రాలు ధరింపజేశాడు, నాకు మరి యొక్క సువాసన వెదజల్లే ఈ యొక్క సెంటు ఈ యొక్క ఇవి కొట్టాడు, కాబట్టి నేను సింహాసనం మీద కూర్చోవాలని ఆ గ్రహింపు ఆ పందికి రాదు. దాని చూపంతా బురద వైపే ఉంటుంది, దాని చూపంతా నేల వైపే ఉంటుంది. దేవుని వైపు చూడడానికి పుస్తులు ఇష్టపడరు. నిలువెచ్చని స్థితిలో ఉన్న పరిస్థితి అదే దేవుడు అంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, అలాంటి స్థితిలో ఒకవేళ నేనుంటే, మనము మారు మనసు పొందేవారిగా ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఉదయ కాలంలో ఆ దౌర్భాగ్యం స్థితి నుంచి మనం విడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీవు దిక్కుమాలిన వాడు అని అంటూ ఉన్నాడు. అని మనం చూసిన ఆ యొక్క వాక్యంలో మనం చూసుకుంటే మనము ఆ యొక్క సంఘంలో, లవోదికీయ సంఘంలో ఆ సంఘానికి ఆ సంఘం మీద తప్పు మోపుతూ రెండవదిగా ఆయన అంటూ ఉన్న మాట 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు అని అంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకున్నట్లయితే, 12వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానము లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులయ్యుంటిదని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకం చేసును అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ, ఒకప్పుడు ఎఫెసీ సంఘములో ఉన్న ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆ వ్యక్తులు దేవుని ఎరుగని వారుగా, అన్యజనులుగా, దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉంటే, మరి దేవుని యొక్క సువార్తను ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్లి పౌలు గారు ప్రకటించడం ద్వారా వారందరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవునికి సమీపస్థులయ్యారట. అందుకనే ఇజ్రాయేలీలను, మరి ఈ యొక్క అన్యజనులై యేసు ప్రభుని అంగీకరించిన వారిని యేసు ప్రభు వారు ఆ యొక్క శిలువ మరణము ద్వారా వారందరినీ కూడా ఏకం చేశాను అన్నట్లుగా దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఇజ్రాయేలీలు వేరు, అన్యజనులు వేరు అన్నట్లుగా, ఓన్లీ ఇజ్రాయేలీలకే ఈయన దేవుడు అన్నట్లుగా ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడి యొక్క సువార్త అన్యజనుల మధ్యలోనికి వెళ్లి అన్యజనులకు సువార్త ప్రకటించబడినప్పుడు వారందరూ కూడా ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలకి, అన్యజనులకు ఉన్న ఆ మధ్య గోడను పడగొట్టి ఆ ఉభయులను దేవుడు ఏకం చేశాను ఆ శిలువ మరణము ద్వారా అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనము కూడా ఆ దిక్కు లేని స్థితిలో ఉంటున్న మనలను, ఆ నశించిపోయే స్థితిలో ఉంటున్న మనము, దేవునికి దూరస్తులుగా ఉంటున్న మనలను దేవుడు మనలను కనికరించి ఆయన రక్షణ మనకు అనుగ్రహించి ఆయనకు సమీపస్తులుగా, ఆయన సంఘ బిడ్డలుగా, ఆయన వారసులుగా మనలను చేస్తే మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణ లేని ఇతరుల వలె, లోకస్తుల వలె, క్రీస్తుకు దూరస్తులుగా జీవించడానికి ఇష్టపడే వారిగా ఒకవేళ ఉంటూ ఉన్నామేమో, నటించే స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో, మనుషులకు కనబడాలి మన భక్తి అన్న స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో, ఒకవేళ మనుషులను మోసపరచొచ్చు, మనుషులను మెప్పించవచ్చు, కానీ సర్వాన్ని సృష్టించిన, ఆదియు అంతమునై ఉన్న, నమ్మకమైన సత్య సాక్షి అయిన, ఆమెను అనువాడునైనా ఆ దేవుణ్ణి మనము మోసపరచలేమండి. దేవుణ్ణి మోసపరచలేము. కాబట్టి ఆయన రక్షించిన మనలు, ఆయన ఇచ్చిన జీవాన్ని పొందుకుంటున్నా మనం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్న మనము, మనము దేవుని పిల్లలమని గ్రహింపు కలిగిన వారమై మనలో ఉన్న ప్రతి బలహీనతను, మనలో ఉన్న ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుని దేవునితో ఐక్యమైన బిడలుగా జీవించడానికి ఇష్టపడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి దూరస్థులుగా, దిక్కుమాలిన వారిగా ఉండడానికి ఏమాత్రం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా సంఘంలో కలిగిన ఆ తప్పు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయన అంటూ ఉన్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు అని అంటూ ఉన్నాడు. ఏంటట, మూడవదిగా చూస్తే ఆ సంఘము దరిద్రపు స్థితిలో ఉంది అని అంటూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రాబోయే దినములందు దేశంలో క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఏంటట, దేశములో అంటే క్షామము కలుగుతుంది, ఆ క్షామము అన్నపానముల వల్ల కలిగే క్షామము కాదు. మరి ఏమో ఎలాంటి క్షామం అయ్యా అంటే, దేవుని మాట, యెహోవా మాట, దేవాది దేవుని యొక్క స్వరమును వినకపోవటం వలన కలిగే శ్రామము అంటే దేవుని ఉగ్రత వలన వచ్చే ఆ యొక్క స్థితి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటను వినని వారికి దేవుని యొక్క స్థితి నుంచి, దేవుని యొక్క దగ్గర, దేవుని యొక్క నుంచి మరి ఆ ఉగ్రత, ఆ కరువు, ఆ యొక్క నాశనము కలుగుతూ ఉంది అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క లవొదికయ సంఘము, లవొదికయ పట్టణము దాదాపు 61వ సంవత్సరంలో అది నాశనమైనట్లుగా, భూకంపం ద్వారా పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. అయితే ఈ యొక్క లవొదికయ సంఘ పట్టణస్థులు ఎవరి సహాయము, ఏ దేశం యొక్క సహాయము కోరుకోకుండానే వారే తిరిగి ఆ పట్టణాన్ని గొప్పగా నిర్మించుకున్నారు. మళ్ళీ అది వ్యాపార కేంద్రంగా దాన్ని అభివృద్ధి చెందే విధంగా వారు మరి ఎంతగానో ఆ యొక్క ప్రజలందరూ కలిసి ఆ యొక్క మరి ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అయితే ఎంతగా ఈ అభివృద్ధి చెందిన వ్యాపార కేంద్రంగా ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక పరంగా ఎంత ఉన్నతమైన స్థితిలో ఈ యొక్క పట్టణం ఉన్నప్పటికీ వీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనంటే, దేవుని దృష్టిలో దేవుని ఎంతగా వారిని తిరిగి ఆశీర్వదిస్తే ఆ క్షామకరమైన స్థితి నుంచి, ఆ భయంకరమైన విపత్తు నుంచి ఈ ప్రజలను విడిపించి తిరిగి ఆ పట్టణాన్ని గొప్ప పట్టణంగా దేవుడు చేస్తే వీరు ఆధ్యాత్మికమైన స్థితిలో దరిద్రులుగా ఉన్నారు అని అంటున్నారు. ఆధ్యాత్మికంగా వారు ఏమాత్రమో ఎదగలేదు, ఆధ్యాత్మికంగా ఏమాత్రమో వారు అభివృద్ధి చెందలేదు. ఇంతగా ఆశీర్వదించిన దేవుణ్ణి కలిగిన బిడలుగా, దేవుని ఆరాధించే బిడలుగా, దేవుని మహిమ కొరకు పరిగెత్తే బిడలుగా, దేవుని రాజ్యం విస్తరణ కొరకు పాటుపడే బిడలుగా వారు ఉండాలని ఏమాత్రం కూడా ఆశకున్న బిడలుగా వారు లేరు. ఈరోజున చాలా మంది అలాంటి స్థితిలోనే ఉంటున్నారు. లోకపరమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుంటూ ఎంతో మేలులు అనుభవిస్తూ ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుకుంటూ ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుని రాజ్య సువార్తను ప్రకటించలేని సాక్షులుగా వారు జీవిస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. దేవుని కొరకు సాక్షులుగా ఉండలేని పరిస్థితి, దేవుని కొరకు నిలబడలేని పరిస్థితి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించలేని పరిస్థితిలో ఈ యొక్క లవొదికయ సంఘ బిడలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘాన్ని ఆయన మాట్లాడుతున్న మాట నేను త్వరగా ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు గృద్ధివాడవును దిగంబరుడునై ఉన్నావు అని ఎరుగకనే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు అని చెప్పుకొనుచున్నావు అని అంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. వీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇటు విశ్వాసులు కాదు, అటు దేవుని ఎరగని వారు కాదు, ఆధ్యాత్మికంగా అంధకార పరిస్థితిలో ఉన్న సంఘముగా ఇక లవొదికయ సంఘం ఉంది. అందుకనే వారు మనోనేత్రాలు వెలగకుండా ఆ యొక్క ఈలోక మరి ఆ యొక్క యుగ సంబంధమైన ఆ దేవత వారికి మరి గుడ్డితనాన్ని కలగజేస్తుంది అని, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది అంటే దేవుని చూడలేని బిడ్డలుగా, దేవుని యొక్క మేలులను గ్రహించలేని స్థితిలో ఉండేటట్లుగా ఆ యొక్క యుగ సంబంధమైన దేవత మరి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది అని అంటూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు లూకా సువార్త 12వ అధ్యాయం, అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి దేవునికి సాక్షిగా ఉండవలసిన వాడు, ఆ వ్యక్తి దేవుని మహిమపరచవలసిన వాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటూ ఉన్నాడో ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు సెలవు చెప్పలేదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగో చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగము సంతోషించుమని చెప్పుకున్నదని అనుకును. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఇంతగా ఈ వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఇంతగా ఈ వ్యక్తిని మరి హెచ్చిస్తే, దేవుడు ఇంతగా ధన సమృద్ధిని ఈ యొక్క వ్యక్తికి కలగజేస్తే ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ వ్యక్తి ఏం చేస్తున్నది? ఈ ధనాన్ని సమకూర్చుకొని నా ప్రాణంతో సుఖించు త్రాగు ఎంజాయ్ రంగంతో కలిసిపో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుడు మర్చిపోయాడు. ఈ ఆశీర్వాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దేవుణ్ణి మర్చిపోయాడు. ధన సమృద్ధిని కలగజేసిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఉన్నతమైన స్థితిని కలగజేసిన దేవుణ్ణి మర్చిపోయాడు. లోకముతో స్నేహం చేయడం ప్రారంభించాడు. లోకస్తుల వలె కలిసి పరిగెత్తడానికి ప్రారంభించాడు. లోకస్తుల వలె జీవించడానికి ఇష్టపడ్డాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వశమగును అని అంటున్నాడు. ఆలోచించేద్దాం. ఆధ్యాత్మికమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకపరమైన సంపద అవసరమే, మన అవసరాల నిమిత్తం, మన కుటుంబ అవసరాల నిమిత్తం అవసరమే, దేవుని పరిచర్యకు అవసరమే. అయితే ఎంతగా దాని మీద దృష్టి మనం పెడుతూ ఉన్నాం? మరి ఆధ్యాత్మిక ధనాన్ని సమకూర్చుకోవడానికి ఎంతగా ఆధ్యాత్మిక ధనం మీద దృష్టి పెడుతూ ఉన్నాం? దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం? ఆయన అంటూ ఉన్నాడు, నిజమైన ధనము యేసు క్రీస్తే అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కింద వచనాల్లో మనం గమనించినట్లయితే, 18వ వచనం గమనించినట్టు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టుము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకును నా యొద్ద కొనుక్కునమని బుద్ధి చెప్పుచున్నాను అని అంటూ ఉన్నాడు. నిజమైన ధనము మనకు యేసు ప్రభువారై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనే మన ధనమై ఉండాలి, ఆయనే మన సమృద్ధి అయి ఉండాలి అని, ఆయనే మన సంపాదన అయి ఉండాలని మనం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన బంగారముతో తన్ను పోల్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథ లేఖనాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన్ను మనం సంపాదించుకోవాలి. తెల్లని వస్త్రాలంటే యేసు ప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు పరిశుద్ధుల నీతి క్రియలను కలిగి ఉండాలని ప్రకటన గ్రంథం 19:8 వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీతి క్రియలు కలిగిన బిడలుగా యేసు ప్రభు వారిని ధరించుకొని పరిశుద్ధాత్మని యొక్క అభిషేకముతో నింపబడిన బిడలుగా దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి, దేవుని నామాన్ని మహిమపరిచే బిడలుగా ఉండాలి అని ఆయన మనకు బుద్ధి చెప్తూ ఉంటే మనం ఆయన మాటను వినని వారిగా ఉంటున్నాం, ఆయన స్వరమునకు లోబడిన వారిగా ఉంటున్నాం. అందుకని ఆయన అంటున్నారు 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని అంటున్నారు. సామెతల గ్రంథం 3:12 కూడా ఆయన అంటున్నారు, ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు, యెహోవా ప్రేమించు వారిని ఆయన గద్దించును అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన మనల్ని గద్దిస్తూ ఉంటే ఆయన స్వరానికి మనం లోబడిన వారిగా ఉంటూ ఉన్నాం, ఆయన మాటకు మనం విధేయత చూపలేని వారిగా ఉంటూ ఉన్నాం. అలాంటి వారిగా మనం ఉండకూడదు అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన గద్దింపునకు విసుకక, ఆ గద్దింపునకు లోబడి, ఆ మాటకు విధేయత చూపి, ఆసక్తి కలిగి ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే ఆయన స్వరమును విని ఆ తలుపు, ఆయన హృదయం అనే తలుపును తీయడానికి ఇష్టపడతారో, దేవుడు అంటూ ఉన్నాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని అంటూ ఉన్నాడు. ఇవదే కాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఆ ఎపిసి సంఘముతో ఆయన మాట్లాడేటప్పుడు, పెరుగమ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు, తుయతైర సంఘముతో మాట్లాడుతున్నప్పుడు, సార్దీసు సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటూ ఉన్నవాడు, ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు మారు మనసు పొందుము అంటూ ఉన్నాడు. అదే మాట లవోదికీయ సంఘముతో మాట్లాడేటప్పుడు కూడా అదే మారు మనసు పొందుమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇవదే కాలంలో మారు మనసు పొందానని చెప్పుకుంటూ ఒకవేళ నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, నన్ను నేను మోసం చేసుకుంటూ లోకంతో కాంప్రమైజ్ అయ్యి పాపములో కలిసిపోయి జీవించే వారిగా ఒకవేళ మనం ఉంటే ఇవదే కాలంలో మన యొక్క అంతరంగాలను మనం పరిశీలన చేసుకున్నాం, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం పరిశీలన చేసుకున్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకుని మనమున్న స్థితి దేవునికి ఇంపైనదిగా ఉన్నదా, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ గ్రహింపు కలిగి ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఉంటే మనము మన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది దేవునితో సహవాసం చేయడానికి మన హృదయం అనే తలుపులు తెరిచి ఆయన మనలోనికి ఆహ్వానిస్తే, మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలోనికి వచ్చి ఆయనతో పాటుగా మనము కూడా కూర్చుని ఆ గొప్ప భాగ్యాన్ని ఆయనతో కలిసి సహవాస భోజనం చేసే ఆ గొప్ప స్థితిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రమగీతంలో 5:6 అక్కడ ప్రియుడు పిలిచినప్పుడు ప్రియురాలు మాట విని తలుపు తీలే, ఎప్పుడైతే ఆ తలుపు తీయలేదో అక్కడి నుంచి ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆ ప్రియురాలు వచ్చి ఎంత వెతికినా ఆ ప్రియుడు కనబడలే. కానీ నీ నా ప్రియుడైన యేసు క్రీస్తు వారు ఎన్నో సంవత్సరాల నుంచి మన హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు. మనం మారు మనసు పొందాలని, మనం పశ్చాత్తాపం పొందాలని, మనము మరి దేవుని బిడలగా మార్చబడాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించు బిడలగా ఉండాలని, దేవుని నిత్యత్వానికి వారసులము కావాలని, ఆయన రక్తంలో కడగబడిన బిడలగా ఉండాలని ఆయన కోరుకుంటూ మన హృదయం అనే తలుపును ప్రతి దినము ఆయన తడుతూ ఉన్నా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మన హృదయ కాఠిన్యతను కలిగి మన హృదయం అనే తలుపును తీయని వారిగా ఒకవేళ మనం ఉంటే ఇవదే కాలంలో దేవుడు అంటున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వాక్యాన్ని చూపించి ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. అనుకూల సమయమందు నా మొర ఆలకించితివి, రక్షణ దినమందు నన్ను ఆదుకుంటువి అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు నీ హృదయం అనే తలుపు యొద్ద ఉండి ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఆయన తడుతూ ఉన్నాడు, నువ్వు మారు మనసు పొందమని, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని, యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించమని, నీ హృదయంలో ఏసయ్యకి స్థానం ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు నీ హృదయంలో ఆ ప్రేరేపణ కలగజేశాడు, ఎన్నిసార్లు నీ హృదయం అనే తలుపును తీయమని నీకు ఆ స్వరాన్ని వినిపించాడు. ఆ నల్లని చల్లని స్వరాన్ని వింటూ కూడా నీ హృదయంలో కాఠిన్యత కలిగించుకుని నీ హృదయంలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానించని పరిస్థితిలో ఒకవేళ ఉంటే దేవుడు ఇవదే కాలములు అంటూ ఉన్నాడు. ఈ రోజైనా, ఈ సమయంలోనైనా, ఈ దినమునైనా నీవు ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించి నువ్వు ఆ నులివెచ్చని స్థితిలో నుంచి నువ్వు విడిపించబడడానికి నువ్వు ఇష్టపడి నువ్వు మారు మనసు పొందితే అని అంటూ ఉన్నాడు. ఆ అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయడము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని అంటూ ఉన్నాడు. ఏంటట, యేసు ప్రభు వారి యొక్క సింహాసనం మీదే మనం కూర్చునే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన శిష్యులతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లడను, ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప ధాన్యతనిచ్చాడో ఆది అపోస్తులకు. నీకు నాకు అంతకంటే గొప్ప భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఏంటట, ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సోదర, సమయం అయిపోయింది. ఒకసారి ఆలోచించేద్దాం. నామకార్థ క్రైస్తవ స్థితిలో, నిలువెచ్చిన స్థితిలో మనం ఉన్నట్లయితే ఈ ఉదయ కాలంలోనైనా దేవుని మాటలు విని మన పాపాన్ని ఒప్పుకుని మన బలహీనతలు ఒప్పుకొని, లోకంతో కాంప్రమైజ్ అయి జీవిస్తున్న ఆస్తిని ఒప్పుకొని, యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించిన మనం ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించి భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మచేత నింపబడిన బిడలుగా, దేవుని ఉజ్జీవాన్ని కలిగిన బిడలుగా, దేవుని కొరకు సాక్షులుగా మన జీవిత కాలం అంతా కొనసాగడానికి ఇష్టపడదాం. ప్రతికృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు తన వినికిలో దీవించును గాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్.